Bunların altın banyoları. సృష్టిని సృజించిన వాడు బ్రహ్మదేవుడని, ఈ సృష్టి యొక్క కార్యాన్ని నిర్వర్తించేవాడు, ఈ సృష్టి యొక్క స్థితిని చూసేవాడు విష్ణువని, ఈ సృష్టిని దయం చేసేవాడు శివుడని మన హిందూ మతంలో, మన సాంప్రదాయంలో వీళ్ళు ముగ్గురినే ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అంటే భగవంతుడే బ్రహ్మ ద్వారా ఈ లోకాన్ని సృజింపజేస్తున్నాడు, విష్ణువు ద్వారా పరిపాలిస్తున్నాడు, శివుడి ద్వారా లయం చేసుకుంటున్నాడు. ఈ బ్రహ్మ, విష్ణువు, శివుడు ద్వారా చేసేది భగవంతుడే చేస్తున్నాడు, అది మనం గుర్తించాలి. భగవంతుడు ఒక్కడే, ఉన్న వస్తువు ఒకటే, ఆ వస్తువే బ్రహ్మదేవుడి ద్వారా ఒక పని చేస్తోంది, విష్ణుదేవుడి ద్వారా ఒక పని చేస్తోంది, శివదేవుడి ద్వారా ఒక పని చేస్తుంది. ఈ రోజున శివరాత్రి. శివరాత్రి అంటే శివుడు లింగరూపం ధరించిన రోజు. పరమాత్మకి, ఈశ్వరుడికి, శివుడికి ఆకారం లేదు. ఆకారం ఉన్నవాళ్ళు ఆకారం లేని వస్తువుని పూజించటం, ధ్యానించటం కష్టం. ఈశ్వరుడంటే పరిపాలించేవాడని, ఈశ్వరుడంటే ప్రభు అని నియమించేవాడు ఈశ్వరుడు. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చి మరి ఈ శరీరం నశించే వరకు, ఈ శరీరం మరణించే వరకు ఎవరి దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పనిని నియమిస్తూ ఉంటాడు వాడే ఈశ్వరుడు. భగవంతుడు అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉండి అందరి హృదయాల్లో కూడా ప్రవేశించి ఉన్నాడు. అంతటా ఉన్నాడు, మన అందరి హృదయాల్లో కూడా ప్రవేశించి ఉన్నాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. హరిహరులు ఇద్దరు ఒకటే. చేతుడితోటి శివుణ్ణి పూజించటం వల్ల, నోటితోటి హరిని స్తోత్రం చేయటం వల్ల మనసులో దోషాలు నశిస్తాయి, పాపాలు నశిస్తాయని పెద్దలు చెప్తారు. ఎవరు ఏ వస్తే ఏ రూపాన్ని ఆరాధించినా, ఏ నామాన్ని ఆరాధించినా మనం పొందవలసింది బ్రహ్మ. మనం అది జ్ఞాపకం పెట్టుకోండి. మన హృదయంలో ఉన్నది బ్రహ్మము, మనము బ్రహ్మము. రమణ మహర్షి గారు మీరెవరంటే ఏమని చెప్పారంటే, నేను నేనే అనేవారు. మీరు ఎవరన్నా అడుగుతారనుకోండి ఆయన్ని, ఆయన అంటే ఏమని చెప్పారంటే, నేను నేనే అనేవారు. నేనంటే ఎవరు? ఆత్మ. అది నేనే అని చెప్పటం. నేను నేనే. నేనంటే మనం ఏమనుకుంటున్నాం? దేహగతమే నేను అనుకుంటున్నాను. జ్ఞానికి దేహగతమే నేను నశిస్తుంది, ఆత్మగతమైన నేను ఉదయిస్తుంది. ఇది ఎక్కడైతే నశిస్తుందో అక్కడ ఉదయిస్తుంది. అంతేగా రమణ మహర్షి గారు మీరెవరంటే నేను నేనే అనేవారు. నేను నేనే అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమే నేనే. కృష్ణుడు నేను అని చెప్పినప్పుడు మనం అనుకునే నేనే కాదు, మనం అనుకునే నేను నిజం కాదు, ఒక తలంపు. ఇప్పుడు మనం నేను నేనే అంటాం, ఇది నిజం కాదు, ఇది ఒక తలంపు. అంతేగా ఇది నిజం కాదు. అంటే ఇది తలంపు కాబట్టి గాయం ఇద్దరిలో ఇది కూడా అణిగిపోతాం. నిజం అనగదు, సత్యం అడగదు, అసత్యం అణిగిపోదు. సత్యం అనేది అనగదు, గాఢ నిద్రలో కూడా సత్యం అడగదు. గాఢ నిద్రలో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థల్లో, మూడు అవస్థల్లో ఏదైతే సమానంగా ఉందో అదే సత్యం. లింగానికి ఒక ఏదో ఒక ఆకారం ఉంది, కాళ్ళు చేతులు లేవు. అంటే మనల్ని సాకారంలోంచి నిరాకారంలోకి, సగుణంలోంచి నిర్గుణంలోకి తీసుకుపోవడానికి శివుడు ఆ లింగరూపం ధరించాడు. శివుడికి ఒక ఆకారం లేదంటే ఉంది, ఏదో ఒక ఆకారం కనిపిస్తోంది, కానీ కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. అంటే సాకారంలోంచి నిరాకారంలోకి, సగుణంలోంచి నిర్గుణంలోకి తీసుకెళ్ళడానికి ఒక వంతినిగా శివుడు మనకు ఉపయోగపడతాడు. శివుణ్ణి అర్చన చేసుకోవటం వల్ల మీకు శుభాలు కోరికలు కూడా నెరవేరుతాయి. అల్పసంతోషి అని చెప్తారు. శివుణ్ణి మీరు కొంచెం స్తోత్రం చేసినా కొంచెం పూజ చేసినా తొందరగా పొంగిపోయి మీ కోరికలను ఇచ్చేస్తాడట. మనకి దాతనామ సంవత్సరంలో ఈ రెండు జిల్లాలకి పెద్ద కరువు వచ్చింది, మనకు తెలియదు. దాతనామ సంవత్సరంలో వచ్చింది, విపరీతంగా అనేక మంది చనిపోయారు తిండి లేక. తిండి లేక నీళ్ళు లేక అనేక మంది చనిపోతే అప్పుడు బ్రిటిష్ వారు ఈ గోదావరి మీద ఎవరైనా ఆనకట్ట కడతారంటే నేను కడతానని కాటన్ మెదడుకు వచ్చాడు. చాలా మందికి తెలియదు కాటన్ గారు ఇంజనీర్ కాదు, మామూలుగా బిఎస్సీ ఇటువంటి చదువులు ఏదో చదివాడు. కానీ చాలామంది తాపీ పని ఎలా నేర్చుకుంటారో వడ్రంగ పని ఎలా నేర్చుకుంటారో కాటన్ గారు ఇంజనీరింగ్ పని నేర్చుకున్నారు, కానీ ఆయనకి డిగ్రీ లేదు. ఒక డిగ్రీ లేని వాడు ఆనకట్టి కడితే ధవళేశ్వరంలో 100 సంవత్సరాల ఆయుస్సు పోస్తే 130 సంవత్సరాలు ఉంది. అది కాటన్ మహర్షి ఇంకా స్వార్థం లేకుండా పనిచేశాడు. మనం 50 సంవత్సరాలు ఉందని వంతినేస్తే 10 సంవత్సరాల్లో కూలిపోతుంది. అప్పుడు ఇంక చిత్తశుద్ధి లేదు, డెడికేషన్ లేదు, దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, సామాజిక స్పృహ లేదు, మనలో కృతజ్ఞత తక్కువ, తొందరగా మర్చిపోతాం. మనకు మేలు చేసిన వాళ్ళని తొందరగా మర్చిపోతాం. కృతజ్ఞత మానవుడికి అవసరం. అయితే కాటన్కి మనకి తేడా ఏమిటంటే ఆయన చేసి పని ఏంది ఆయనకి గౌరవం ఉంది, ఆయన చేసి పని ఏంది ఆయనకి ప్రేమ ఉంది. మనం ఏదో చేస్తూ ఉంటాం కానీ మనం చేసి పని మీద మనకు గౌరవం లేదు, ప్రేమ లేదు. పని ఎందు ప్రేమ ఉండాలి. బజార్లో డబ్బు పెట్టి వస్తువును కొనుక్కోగలం కానీ బజార్లో ప్రేమను కొనుక్కోలేం. బజార్లో డబ్బు పెట్టి మంచాన్ని కొనుక్కోగలం కానీ నిద్రను కొనుక్కోలేం. మాకు డబ్బు ఉంది కదా, సుఖంగా నిద్ర రమ్మంటే ఎవరికి నిద్ర రాదు. మంచాలు ఎన్ని మంచాలు అన్నా కొనుక్కోవచ్చు డబ్బు ఉంటేనే, కానీ నిద్ర మటుకు రాదు. డబ్బుంటే మందులు కొనుక్కోవచ్చు కానీ అంత మాత్రం ఏదో ఆరోగ్యం వచ్చేస్తుందని చెప్పలేం. అంచేత మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉందని మీకు నిద్ర కూడా పట్టదు. అంటే ప్రపంచంలో ఒక మాట వచ్చేసింది, డబ్బు ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని. మీకు డబ్బు ఉన్నంత మాత్రం చేసి మీ దేహానికి మరణం రాకుండా చూసుకోగలరా మీరు? అంచేత డబ్బు అవసరమే జీవితానికి. అంటే అంత డబ్బు సర్వస్వం డబ్బే, డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించగలం అనుకుంటే పిచ్చతనం అది. అంటే తెలివితేటలు ఆ మనిషికి లేవని. డబ్బు అవసరం కానీ డబ్బు వల్ల అన్ని కార్యాలు అయిపోతాయంటే అన్ని కానీ నిద్ర కూడా రాదు. ఒకసారి నిద్ర రాకపోతే మన ఇంటికే డబ్బులు చూసుకుంటాం అనుకుని ఇంట్లోనే డబ్బు నిద్ర వస్తుంది. మంచాలు అయినైనా కొనుక్కోవచ్చు, మంచాలు కొనుక్కోవచ్చు, కొంచాలు కొనుక్కోవచ్చు, కానీ నిద్ర రాదు. అలాగే ఏమక్కలు డబ్బు ఉందని నాకు డబ్బు ఉన్నంత మార్చింది మీ అందరి మీద నాకు ప్రేమ కలుగుతుంది. ఏదో లడ్డులు పాలకుల్లో లడ్డులు కొని తెచ్చి అందరికీ మీరు చలవ లడ్డు పంచిపెట్టవచ్చు నాకు డబ్బు ఉంటేనే. అదే ఒక మామిడి పళ్ళు కొనుక్కొచ్చి మీకు అందరికీ తలవ మామిడి పండు నేను పంచిపెట్టవచ్చు డబ్బు ఉంటే. అంత మాత్రం చేసి మీ మీద నాకు ప్రేమ ఉందని ఏమి లేదు కాదు. డబ్బు ఉంటే వస్తువులు కొనుక్కోవచ్చు కానీ ప్రేమ రాదు. కానీ కాటం ధర ప్రేమ ఉంది ఇక్కడ ప్రజల మీద, అందుకు చెప్తున్నాను. కాటం ధర ధనవంతుడైన ఆయన పేరు స్మరించుకుంటాంట అంకిత భావం. స్వామి వివేకానంద ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు, స్వార్థ పరుల కంటే స్వార్థం లేని వాళ్ళకి ఈ లోకం ఎంతో అందంగా కనిపిస్తుంది అన్నాడు. బాగా స్వార్థ పరులకి ఈ లోకం అంత అందంగా కనపడదట, అగ్లీగా కనిపిస్తుందట. స్వార్థం లేని వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా చార్మింగ్గా బాగా గొప్పగా కనిపిస్తూ ఉంటుందట. స్వార్థం ఉన్న వాళ్ళకి ఈ లోకం పెద్ద అందంగా కనపడదట, ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్న సౌందర్యం వాళ్ళకి కనపడదట. ఆ సౌందర్యాన్ని చూసే దృష్టి లేనప్పుడు సౌందర్యం కూడా కనపడదు. ఇది ఎవరికైతే స్వార్థం లేదో వాళ్ళకి ఈ లోకం చాలా అందంగా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుందట. స్వార్థం ఉన్న వాళ్ళ మటుకి చాలా అగ్గిలిగా కనిపిస్తున్నట్టు లోకం. కారణం ఏమిటంటే స్వార్థం లేని వాళ్ళకి ఏదో ఈ ప్రపంచంలో మనం ఉన్నమరా అని, ప్రపంచం ఉన్నమరా అని మనం ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాం. ఈ ప్రపంచం లేకపోతే ఇతరులకి మనం సహాయం చేయలేం కదా. ఇతరులకి సహాయం చేయటం వల్ల కదా మనం బాగుపడేది, మళ్ళీ తిరిగి మనం సహాయం పొందేది. ఈ లోకం ఉండటం వల్ల మనం సహాయం చేస్తున్నాం కానీ లోకం లేకపోతే ఎవరికి సహాయం చేస్తాం అని ఎంతో సుందరంగా అందంగా స్వార్థం లేని వాళ్ళకి లోకం కనిపిస్తున్నట. స్వార్థ పనులకి ఇంకా వాళ్ళ పొట్ట వాళ్ళ బట్ట కూడా తప్పించే ఉరికి వాళ్ళ పేరు వాళ్ళ పొట్ట వాళ్ళ బట్ట వాళ్ళ చుట్టూ దేహం చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ దేహం కూడా వాళ్ళ పట్ట గురించే పూజలు చేసుకుంటారు, జపాలు చేసుకుంటారు, కానీ వాళ్ళకి సామాజిక స్పృహ ఉండదు, ఈశ్వరుడి మీద ప్రేమ ఉండదు, ఆ మోక్షకాంక్ష కూడా ఉండదు. ఇదే రామకృష్ణ పరమాత్మ చెప్పాడు, మీకు మోక్షం కావాలనుకుంటున్నారు కానీ ఆ మోక్షం ఏ పద్ధతిలో ఉంటే వస్తుందని మీకు తెలియటం లేదు. మోక్షం పొందండి మోక్షం పొందండి అని చెబుతున్నారు కానీ ఆ మోక్షం ఎలా పొందాలో చెప్పేవాళ్ళు మీకు కనిపించటం లేదు అని ఉదాహరణకు ఆ మోక్షం ఎలా పొందాలో చెప్పాడు. ఇప్పుడు మనం గదిలో కూర్చున్నాం అనుకోండి, పక్క గదిలో ఆ పక్క గదిలో ఒక ఏదైనా ఒక మణుగు బంగారం ఉందనుకోండి, నాకు దొంగతనం చేసే బుద్ధి ఉందనుకోండి, నాకు ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు. అయ్యో నిద్ర పట్టడం లేదని బాధ ఉండదు, ఏం చేత ఆ పక్క గదిలో బంగారం పట్టిపోవాలి, నా దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది, ఆ బంగారం మీద ఉంటుంది. ఒకవేళ నాకు నిద్ర రావటం లేదని, ఇది నాకు నిద్ర రావటం లేదు, నిద్ర రావటం, నిద్ర పట్టడం లేదు అనుకోడు, వాడికి శ్రమ అనుకోడు, నిద్ర రావటం లేదు అనుకోడు, బాధ అనుకోడు, ఇది వాడు మనస్సు అంతా బంగారం మీద ఉంటుంది, బంగారం పట్టుకుపోవాలి, ఇంకో ఇంకో గ్యాసే ఉండదాడికి. అలాగే నీకు మోక్షం పొందాలనేటువంటి కాంక్ష, ఆ దొంగకి పక్క దగ్గర ఉన్న బంగారాన్ని పట్టుకుపోవాలనే గ్యాస ఎలా ఉంటుందో అలాగే నీకు మోక్షకాంక్ష ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు అన్నాడు రామకృష్ణుడు. కష్టం కష్టం అనుకుంటుంటే ఇది మోక్షం ఎలా వస్తుంది, మోక్షం ఏదైనా పని చేసినప్పుడు ఇది కష్టం కష్టంగా ఉంది అనుకుంటే ఆ పని మీద ప్రేమ లేదని, ముందు నేను చేసి పని మీద నాకు ప్రేమ ఉండాలి, మీరు చేసి పని మీద మీకు ప్రేమ ఉండాలి, ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద వాళ్ళకి ప్రేమ లేకపోతేనే కానీ వాళ్ళు తరించరు. ఆ చేసి పని భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెయ్యాలి. శివరాత్రి రోజున ఉపవాసం చేయటం మంచిదని చెప్తారు, ఉపవాసం చేసి శివుణ్ణి ధ్యానం చేయటం మంచిదని పెద్దలు చెప్తారు. అంటే ఉపవాసం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అన్నం తినటం మానేసి ఇంకేది ఉప్మా తినటం అలాగే అనుకుంటున్నారు. ఉపవాసం అంటే అది కాదు, అంటే ఉపవాసం అంటే ఉపాధి సమీపంలో వాసం నివసించటం, బ్రహ్మమునకు ఆత్మకు చైతన్యముకు సమీపంలో ఉండటం అని ఉపవాసం ఒక అర్థం ఉంది. నిరాహారంగా ఉండటం కూడా ఉపవాసం. ఎవరైనా ఉపవాసాలు చేస్తే చెబుతున్నాను, అగ్నితోటి సంబంధం ఉండకూడదు. అరటిపండు తింటే తినవచ్చు, అయితే బత్తాకాయ తినవచ్చు, లేకపోతే యాపిల్కాయ తినవచ్చు, కానీ అగ్నితోటి సంబంధం ఉంది ఏది తిన్నా నీకు ఉపవాస ఫలితం లేదు. కుక్కుడు ఫుడ్ తినకూడదు ఉపవాసం రోజున, అది నియమం. అంటే ఉపవాసం మన దగ్గర ఎప్పుడైనా ఉపవాసాలు చేయమన్నారు, సహవాసాలు చేయమన్నారు, ఈ రెండీ కాదు ఏకాంత వాసం కూడా చేయమన్నారు. అంటే ఏకాంత వాసం ఎందుకంటే నీ అంతటి నువ్వు ఎప్పుడైనా రోజు ఒక గంట రెండు గంటలు ఏకాంతంగా కూర్చు, ఏకాంతంగా కూర్చున్నప్పుడు నీ మనస్సులో ఏం జరుగుతుందో, నీ మనస్సులో ఉన్నటువంటి వాండరింగ్స్ ఏంటో, నీ మనస్సులో ఉన్న కోరికలు ఏంటో నీకు తెలుస్తూ ఉంటాయి. ఏకాంత వాసంలో నువ్వు ఎలాగ ఉన్నావు, నీ మనస్సు ఎలా పనిచేస్తుందో, నీ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో నీకు తెలుస్తూ ఉంటుంది అని నేనే చెబుతున్నాను. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఈ మనస్సునే ప్రాణంగా నువ్వు ఆకర్షించుకోవాలి, కానీ నువ్వు ఆకర్షించుకోకపోతే ఈటలతో నేను ఎక్కడ పడగలను, నేను సాధన చేసి ఈటలోంచి బయటకు వస్తానంటే ఆయన అన్నారు. నాకు ప్రాణం ఉంది, నాకు మనస్సు ఉంది, ఏమో దేవుడు ఉన్నాడో లేదో, నాకు ప్రాణం ఉందని తెలుస్తుంది, నాకు మనస్సు ఉందని తెలుస్తుంది, కానీ నీ మనస్సును ఉందని తెలుస్తుంది, కానీ ఈ మనస్సు నేను కాదని తెలుస్తుంది, ఈ ప్రాణం నేను కాదని తెలుస్తుంది. అంతేకా ఓ భగవంతుడా, ఓ అరుణాచలేశ్వరుడా, ఓ శివ, ఈ మనస్సుని ఈ ప్రాణాన్ని నువ్వు ఆకర్షించుకుంటే నీ దగ్గరికి వస్తాయి, కానీ నువ్వు ఆకర్షించుకోకపోతే ఈ నీ దగ్గరికి వస్తాయేంటి అంటే, ఈ రెండు ఆకర్షించుకుని ఈ రెండింటి పేడ నాకు విడుదల చెయ్యాలని ఆయన కోరాడు. నువ్వు ఆకర్షించుకోవాలి, ఇట్లా నువ్వు ఆకర్షించుకుంటే నేను బాగుపడతాను, అంటే వీటి పేడ నాకు వదిలిపోదు. ఈ మనస్సును నువ్వు ఆకర్షించుకున్నావు అనుకో, దాని పేడ నాకు వదిలిపోదు. మౌనం అంటే నోరు మూసి కూర్చోవటమే మౌనం కాదు, మనస్సు ఎక్కడ పుడతాంది అక్కడ ఉండటం మౌనం. మనం ఏం చేస్తామంటే నోరు మూసి కూర్చుంటాం, మంచిదే, అంత దూరం వెళ్ళకపోయినా 100 మార్కులు, 90 మార్కులు తెప్పించుకోలేకపోయినా 40 మార్కులు తెప్పించుకోవడానికి మంచిది, అసలు సున్నలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా మౌనం అంటే నోరు మూసి కూర్చుంటే మనం మౌనం అనుకుంటాం, కానీ మనస్సు ఎక్కడ ఉదయిస్తుందో అక్కడ మనం కూర్చోవాలి. అదే రోజు మన ఇంట్లో మనం ఎలా కూర్చుంటున్నామో, సన్యాసులు అయితే ఆ ఏగురు గుడ్లు కట్టుకున్న వాళ్ళు ఆశ్రమాల వాళ్ళు కూర్చుంటారు, గృహస్థులు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు. మన ఇంట్లో మనం ఎలా కూర్చుంటున్నామో అలాగ మన హృదయంలో మనం కూర్చోడం నేర్చుకుంటే అది మౌనము అని అంటారు. మన హృదయంలో మనం కూర్చోడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. మనస్సు యొక్క చాపల్యం తగ్గుతుంది, మనస్సుకు బాహ్య దృష్టి తగ్గుతుంది, మనస్సు పలచబడుతుంది, మనస్సు మనల్ని బాధించడం తగ్గిపోతుంది. మౌనం అంటే మనస్సు ఎక్కడ పుడుతుందో, ఏ హృదయంలో పుడుతుందో, ఆ హృదయంలో మనం ఉండగలిగితే మనస్సు అనేది పోతుంది. శరీరం నశించినప్పుడు శరీరంలో రోగాలన్నీ ఎలా పోతాయో, మనస్సు నశించినప్పుడు మనస్సులో వాసనలు అన్నీ కూడా అలా పోతాయి. భక్తులు కాలాన్ని పాడు చేసుకోవద్దు, అంటే అందరు కొరచబుద్ధులు అయిపోతున్నారు. మామూలు లౌకికని మాట అటుంచండి, ఈ భక్తులు కూడా నూతిలో కప్పల్లా తయారవుతున్నారు. ఆ ఓం శాంతి వాళ్ళు ఏదో చెప్తారు, మా దేవుని తెలుసుకుంటేనే మీకు మోక్షం వాళ్ళు చెప్తారు. మన ఉండులో కృష్ణ భక్తులు వచ్చారు, మా కృష్ణుని స్మరించుకుంటేనే మీకు మోక్షం వాళ్ళు చెబుతున్నారు. ఎవరి మాటలు నమ్మాలో మనకు తెలియటం లేదు, ఎంచేది మనకు సొంత తలకాయలు లేవు కాబట్టి. అంటే మీరు ఇదే తలుచుకోండి, దీన్ని తలుచుకుంటేనే కానీ మీకు మోక్షం రాదని ఎవరైనా చెబితే అంటే మీ కొరచ బుద్ధికి గుర్తు, అంటే మీ బుద్ధి ఎదగలేదని అర్థం. నేరో మైండ్, లిటిల్ మైండ్, స్మాల్ మైండ్, అగ్లీ మైండ్. అందుకే మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మీకు ఏ దేవుణ్ణి ఆరాధించినా మీకు అజ్ఞానం నశించలేదు అనుకోండి, దుఃఖం నశించలేదు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంది, ప్రయోజనం ఏం లేదు. అంచేత కాస్త మీరు వివేకవంతులు అయితే, మనం వివేకవంతులం అయితే, మనం బుద్ధిమంతులం అయితే మనం ఏం చేయాలంటే, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గం వాళ్ళు ప్రీతిగా ఇష్టంగా ప్రయాణం చేస్తాంటే వాళ్ళని ఆ మార్గంలో ప్రోత్సాహం చేసి ఆ సద్వస్తువుని, ఆ సత్య వస్తువుని, ఆ చావుదేవుని వస్తువుని వాళ్ళు పొందేటట్టు మనం చేయాలి. కానీ ఉన్నదాన్ని చెడగొట్టకూడదు. అంటే మీకు పలానా రూపాన ధ్యానం చేసుకుంటే, పలానా మనం స్మరించుకుంటే మీకు మోక్షం వస్తుందని చెప్పే వాళ్ళకి వాళ్ళకి తత్వం తెలియదని అర్థం. తత్వం తెలిస్తేనే కానీ మీకు బ్రహ్మము తెలియదు. అంటే మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, అసలు వస్తువుకు రూపం లేదు, నామం లేదు. అందుచేత మీరు ఏదో ఒక రూపానికి ఒక నామాన్ని మీరు ఆరాధించుకోవచ్చు. మీరు ఆరాధించుకున్నది ఒకటే నిజం, నేతయనే నిజం కాదనుకోవటం అది గుడ్డి వాళ్ళు ఏనుగు కథ లాంటిది. గుడ్డివాడు ఆ ఏనుగుని చెవు పట్టుకుంటాడు, ఓహో ఏనుగు అంటే ఎలాగో ఉంటుందనుకున్నాను, చేటలాగా ఉంటుందనుకున్నాడు అంటాడు. ఇంకో గుడ్డివాడు ఏనుగు కాలు పట్టుకున్నాడంటే, ఓహో ఏనుగు అంటే ఎలాగో ఉందనుకున్నాను, స్తంభంలాగా ఉంటుందనుకున్నాడు అంటాడు. మనం బ్రహ్మము గురించి అలాగా అనుకుంటాం. అంటే భగవంతుడి యొక్క శక్తి మనకు ఎవరికి తెలియదు. ఇన్ని కోట్లాది జీవులుంటే ఎవరిని ఎక్కడ కలపాలో, ఎవరిని ఎక్కడ విడదీయాలో, ఎవరికి ఏ అనుభవం కలగజేయాలో, ఇదంతా చేసేది పరమేశ్వరుడే. ఇంకా ఆయన శక్తిని మనం ఊహించక ఎక్కడ ఊహించగలం, ఎక్కడ ఊహించడం, పరమేశ్వరుడి శక్తిని మనం ఊహించలేము. అయితే ఒకటి, మనకు మటుకు మోక్షం వస్తుందని మీరు అనుకోవద్దు. అప్పుడే తొందరపడే ఈ వేదాంత పుస్తకాలు చదివి మనకు మోక్షం వచ్చేస్తుంది సాయంత్రానికి అనుకోవద్దు. మనకు ఒకటి మోక్ష సుఖం, రెండు సంసార సుఖం, రెండు సుఖాలు ఉన్నాయి. మనకి సంసార సుఖం తెలుస్తుంది కానీ మోక్ష సుఖం ఇంకా తెలియలేదు, తెలియపోయినా పర్లేదు. ఈ సంసార సుఖంలోంచి బయటపడి ఆ మోక్ష సుఖాన్ని సంపాదించాలి, ఆ మోక్ష సుఖాన్ని పొందాలనే కాంక్ష ఎవళ్ళైతే చెప్పుడు మాటలను బట్టి కాకుండా తనంతట తానుగా తోచి హృదయంలోంచి ఎవరికైతే వస్తుందో, ఆ మోక్ష సుఖం కోసం నిరంతరము ఎవడైతే కష్టం అనుకోకుండా, మోక్ష సుఖం కోసం చేసే పని వాడు శ్రమ అనుకోకుండా, ఆ పనిని ప్రీతిగా ఎవడైతే చేస్తున్నాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అది నిష్కామ కర్మ, నిష్కామ భక్తి, వీటి వల్ల మోక్షం వస్తుంది. మనం కర్మ ఫలితాన్ని ఆశిస్తే మనకు మోక్షం రాదు. ఫలితం వస్తుంది, ఆ పుణ్యం వస్తుంది. ఎంత ఎంత గొప్ప పుణ్యమైనా కాలప్రవాహంలో కరిగిపోతుంది. ఇప్పుడు పాపం చేస్తే పాపానికి సంబంధించిన ఫలితం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యానికి సంబంధించిన ఫలితం వస్తుంది. అది కాలంలో కరిగిపోతుంది, ఇది కాలంలో కరిగిపోతుంది. పాప ఫలితం కూడా మీకు ఎప్పుడు ఉండదు, అనుభవిస్తే పోతుంది. మీరు ఏదైనా గొప్ప యజ్ఞాలు యాగాలు చేశారనుకున్న, మీరు పుణ్యం సంపాదించుకున్నారనుకున్న, పుణ్య ఫలితం కూడా ఎప్పుడు ఉండదు, అనుభవిస్తే పోతుంది. అంటే మీరు ఏదైనా కర్తృత్వంతో పని చేస్తే మీకు పుణ్యం, అది మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, అది అనుభవిస్తే పోతుంది. అందుచేత మీరు ఏమి చేయాలంటే, ఏది చేసినా కర్తలేని కర్మను మనం చేయటం నేర్చుకోవాలి. అది చెప్పేది ఇక్కడ పరమేశ్వరుడు చెప్పేది ఏంటంటే, కర్తలేని కర్మని చేయటం నేర్చుకోవాలి. అది శివుల్లో గొప్పతనం ఏంటి, సముద్రాన్ని మదించినప్పుడు అందరినీ రక్షించడం కోసం సముద్రం మదనంలో విషం ఇస్తే ఆ విషాన్ని నోట్లో మింగి పెట్టుకున్నాడు. మనం విషం మింగితే చచ్చిపోతాం. ఆయన మహాత్ముడు కాబట్టి, భగవంతుడు కాబట్టి విషాన్ని నోట్లో కంఠంలో పెట్టుకుని ఉన్నాడు. ముఖం మటుకి సంతోషంగా ధ్యానం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాడు. మనం విషం మింగక్కర్లేదు, కొంచెం ఎర్రచేయం గుట్టిందండి, ఇంకేమీ లేదు, అల్లర చేసి పడేస్తాం. భగవంతుడు ఉన్నాడన్నా లేడన్నా అది కాదు ప్రధానం. భగవంతుడు ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తున్నారో, భగవంతుడి శబ్దాన్ని ఎవరైతే గౌరవించి ఆ శబ్దాన్ని అర్థం చేసుకుని అది ఆచరిస్తున్నారో వాళ్ళకి మోక్షం వస్తుంది. బయటన్న గురువుడు భగవాన్ అయినా మరొకరైనా భౌతిక రూపం ధరించి నీ లోపలన్న వస్తువును చూపించడానికే వాళ్ళు వచ్చారు, కానీ మరొక పని ఈ లోకంలో వాళ్ళకి లేదు. భగవాన్ ఎవడు అడుగుతున్నాడు ఏమనంటే, ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదండి, శివరాత్రి కదా, ఇప్పుడు సన్యాసం అయిపోయి ఉంటారా, సన్యాసం అయిపోతే మోక్షం తొందరగా వస్తుందేమో. పైకి సన్యాసులు మనల్ని పైకి గౌరవిస్తారు, కానీ లోపల మనం తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అనుకుంటారు. మామూలుగా బయటికి మామూలుగా మనం మర్యాదగానే మాట్లాడతారు మనతోటి, కానీ లోపల ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళని మనం తక్కువ వాళ్ళు అనుకుంటారు. దేహానికి సంబంధించిన భోగం అనిపించే వాళ్ళకంటే దేహానికి సంబంధించిన భోగం అనిపించటం లేదు కదా మనం, అంచేత వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. అది కూడా మనసులో భాగం అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇదే ఇక్కడ రమణ మహర్షి గారు చెప్తున్నాడు. రమణ మహర్షి గారు జీవితంలో మరి ఏమిటో నాకు తెలియదు, కానీ మీ గృహస్థుడు వెళ్ళండి, బాలుడు వెళ్ళండి, ముసలివాడు వెళ్ళండి, సన్యాసి ఎలా ఉండి, పరుగురాజుకి ఎలా ఉండండి, పీఠాధిపతి ఎలా ఉండండి, మనల్ని ఎలా చూసేవాడు, సన్యాసిని అలాగే చూసేవాడు ఆయన, మనకై తెలియదు వాళ్ళకై తెలియదు అని చెప్పాడు. ఆ సన్యాసులకి ఏం తెలియదు, వాళ్ళు ఏమో ఎర్రబట్టలు కట్టుకుని ఆశ్రమం ఆశ్రమాల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, మనం ఏదో తెల్లబట్టలు కుట్టుకుని మన కొంపల చుట్టూ మనం తిరుగుతున్నాం. వస్తువు వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు అనే సంగతి ఆయన తెలుసు. సన్యాసులకి ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఆయన ఇవ్వలేదు. మనల్ని ఎలా చూసేవాడు, సన్యాసిని అలా చూసేవాడు. మీరు ఆ పీఠాధిపతి అండి, మీరు వీటాధిపతి, వారు ఈ పీఠాధిపతి, ఈ పీఠాధిపతి అంటూ ఉడికే అలాగా అలాగే సరిసరైన వారు. కానీ గృహస్థులు తక్కువ వాళ్ళు, సన్యాసులు ఎక్కువ వాళ్ళు అనే తలంపు ఆయనకి ఎప్పుడు రాలేదు. ట్రీట్మెంట్ కూడా సమానంగానే చూసేవాడు ఆయన. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ నువ్వు జయించవలసింది మనస్సు అంటే. అంటే మనస్సు ఇంటికి నేను చెప్పేది ఏంటంటే, మనస్సు ముఖ్యమయ్యా. నువ్వు సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, ఎర్రబట్టలు కట్టుకోవచ్చు, కానీ దేహ ప్రారంభంలో ఎర్రబట్టలు కట్టుకుని యోగం ఉంటే కట్టుకో. ఒకవేళ నీకు తెల్లబట్టలతోటే గృహస్థాశ్రమం ఉండి దేహ ప్రారంభం ఉంటే, గృహస్థాశ్రమంలో ఉండి తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కన్యాశాస్త్రంలో ఉండి తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది ముఖ్యం కాదు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు. బట్టలు తెల్ల బట్టలు వేసుకున్నా లేదా ఎర్ర బట్టలు వేసుకున్నా నువ్వు తొలగించుకోవలసింది దేహబుద్ధిని. ఆ దేహగతమైనండి అండి, దేహం మనకేమీ లేదు. ఇందులో రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, సన్యాసికైనా గృహస్థుడికైనా అడ్డొచ్చేది ఒకటే. సన్యాసికి దేహం ఉంటుంది, కానీ వాడు ఎర్రబట్టలు వేసుకుంటాడు. గృహస్థుడికి దేహం ఉంటుంది, వీడు తెల్ల బట్టలు వేసుకుంటాడు. కానీ వాడికి అడ్డొచ్చేది వాడి దేహాభిమానం, వీడికి అడ్డొచ్చేది వీడికి దేహాభిమానం. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, ఆ దేహాభిమానాన్ని కనుక నువ్వు తొలగించకపోతే నువ్వు సన్యాసి అయ్యా, నీకు శాంతి లేదు, మోక్షం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, నీ మాట ద్వారా, నీ చేత ద్వారా, నీ తలంపు ద్వారా, నీకు వచ్చేటువంటి ఊహల ద్వారా, నీ దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ కనుక వస్తే నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా నువ్వు మోక్షాన్ని పొందుతావు. అది నువ్వు ఆ మోక్షానుభవం, ఆ మోక్ష సుఖం పొందటానికి ఏది అడ్డొస్తుందో అది చూసుకో, కానీ ఏ ఆశ్రమంలో ఉన్నాను అది చూసుకో. ఇది ఇక్కడ మహర్షి గారు చెప్పారు. నువ్వు గొప్ప గొప్ప ఆశ్రమంలో ఉన్నా, తాటాకి ఇంట్లో ఉన్నా, పెంగిటి ఇంట్లో ఉన్నా, మేడలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఆ రోగం తగ్గాలి నీకు. ఆ రోగం ఏంటంటే దేహాభిమానం. దేహాభిమానం ఎంతవరకు నీకు రిడ్యూస్ అవుతుంది, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే. వివేకానంద సభలో మాట్లాడుతూ, నీకు అందరికీ నేను ఉపకారం ఎందుకు చేయాలి అన్నాడు. ఓ సభలో మాట్లాడితే ఎందుకు చెయ్యాలి, చెయ్యాలని ఎక్కడుంది? నా బాబు నేనే చూసుకొచ్చుంటుంది మీ అందరికీ ఎందుకు చెయ్యాలి నేను ఉపకారం? అలా మంచి మాటలనే మీకు ఎందుకు చెప్పాలి? నేను మీకు నేను చేసే ఉపకారం, మీకు నేను చేసే మంచి నాకే వచ్చేస్తున్నాను, నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాడు. ఎందుకు చేయాలి? లేకపోతే మీకు ఎందుకు చేయాలి నేను? అలా మంచి కూడా మంచి మాట కూడా మీకు నేను ఎందుకు చెప్పాలి? ఆ మంచి మాట తాలూకు మంచి భగవంతుడు తిరిగి నాకే ఇస్తాడు కాబట్టి నేను చెబుతున్నాను అన్నాడు. అంత నేపథ్యంగా చెప్పాడు. ఏమీ మీరు మొకమా ఏమీ మొకమాటం లేదు. ఇదే రమణ మహర్షి గారు కూడా నేనేమన్నా పుస్తకంలో చెప్పారు, ఇతరులకు నువ్వు చేసే సహాయం మాట సహాయం అవచ్చు. తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆయన అస్తమాన మీరు తెలివి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనకూడదు. మీ తెలివి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా తెలివైన వాళ్ళని చెయ్యాలి. నేను తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఉన్నది ఏదో ఉంది అంటే నువ్వు తెలివి తక్కువ వాడు అనకూడదు. వాళ్ళని తెలివితేటలు పెంచాలి. నీతోడు కూడా చెప్పుకుంటూ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఆ ఇంటెలిజెంట్ బిహేవియర్ వల్ల వచ్చే లాభం ఏంటో, ఆ ఇంటెలిజెంట్ బిహేవియర్ వల్ల మనకి భౌతికమైన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ ఎలా వస్తుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంటే నీకు ధనం ఉంటే ఇతరులకు సహకరించు, నీకు కనుక తెలివి ఉంటే ఇతరులకు నీ తెలివితోటి ఇతరులకి సహకరించు, నీకు మంచి ఉంటే ఇతరులతో షేర్ చెయ్యి, నీ మంచిని ఇతరులతో షేర్ చేసుకో, నీకున్న తెలివిని ఇతరులతో షేర్ చేసుకో. ఇలా చేసుకుంటూ పోతే ఇతరులకు నువ్వు ఏ రూపంలో ఏ కార్యక్రమంలో ఏ అవస్థలో ఏ స్థాయిలో ఏ మంచి చేసినా అది నీకే వస్తుంది అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు ఇతరులకు చేయకుండా ఉండగలవా అని రమణ మహర్షి గారు హూయి అమ్మాయి నాన్న యార్ర అనే పుస్తకంలో చెప్పారు. అంటే అందరికీ డబ్బు ఉండదు, అందరికీ తెలివి ఉండదు, అందరికీ మంచి ఉండదు, అందరికీ గౌరవం ఉండదు, అందరికీ సోషల్ స్టేటస్ ఉండదు. కొంతమందికి డబ్బు లేకపోయినా చాలా గౌరవం ఉంటుంది, ఆ గౌరవం వల్ల కూడా కొన్ని పనులు అవుతూ ఉంటాయి. నీకు భగవంతుడు ఏ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడో ఆ గిఫ్ట్స్ తోటి ఇతరులకు ఉపయోగపడు, దానివల్ల కూడా నువ్వు చైతన్య స్థాయి పెరుగుతుంది సుమా అని చెబుతున్నారు ఇక్కడ. అయితే నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నావా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, బ్రహ్మచర్యాశ్రమంలోనో అది ముఖ్యమే కాదు, అసలు పట్టించుకోలేదు భగవాన్. తగ్గించుకోవాల్సింది దేహాభిమానాన్ని, దేహగతమే నేను తగ్గించుకుంటూ నీకు రావాలి. చనిపోవడం తలంపు, పుట్టడం తలంపు, సంతోషం తలంపు, దుఃఖం తలంపు, అన్ని తలంపులే. జీవితం అంతా తలంపులమైనే, ఇతరులకు ఉపకారం చేద్దాం అనుకోవడం తలంపు, లేకపోతే వాళ్ళకి అపకారం చేద్దాం అనుకోవడం తలంపు, అన్ని తలంపులే, అన్ని తలంపులైనవయ్యా. నీ సన్యాసి నేను సన్యాసి అనుకుంటాడు అదొక తలంపు, గృహస్థుని నేను గృహస్థుని అనుకుంటాడు అదొక తలంపు, బ్రహ్మచారి నేను బ్రహ్మచారిని అనుకుంటాడు అదొక తలంపు. ఇవన్నీ కూడా అన్ని తలంపులు అనేవి, ఎక్కడైతే తలంపులు లేవో, ఎక్కడైతే భయాలు లేవో, ఎక్కడైతే సంకల్పాలు లేవో, ఆ వస్తువును తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నేను సన్యాసిననే బ్రహ్మం అనుకోదు, నేను గృహస్థుననే బ్రహ్మం అనుకోదు. అలా అనుకునేది మనస్సే, ఇలా అనుకునేది మనస్సే. ఎక్కడైతే మనస్సు లేదు, ఎక్కడైతే తలంపులు లేవు, అక్కడ ప్రవేశించబోయా. నేను గృహస్థుని, నేను సన్యాసి, ఎక్కడ ఈ గడప దగ్గర నువ్వు ఆగిపోకు. అంటే భగవాన్ ఎవరైనా నేను ఇల్లు ఇరికి పెట్టి వెళ్ళిపోవాలంటే ఒప్పుకునేవారు కాదు. ఏమయ్యా నువ్వు ఇంటికల్ ఉండే చేసుకోవచ్చు, నువ్వు ఎక్కడో అడవికేడు చేసుకునేది ఇంటికాడు ఉండే చేసుకోవచ్చు. ఇంటికాడు ఉన్నా మనస్సు అడ్డు, అడవికి వెళ్ళినా అరణ్యానికి వెళ్ళినా మనస్సు అడ్డు అంటే ఈ అని వాడు మీరు మట్టికి ఇంటికా నుంచి పారిపోయి అరుణాచలం రావచ్చు, మీ మట్టికి ఇల్లు కదలకూడదా అని వాడు. వీళ్ళు కోతులు, వీళ్ళు ఈ అడిగేవాళ్ళు మంకీస్, వీళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. పోనీ ఏదో పెద్ద ఆయనతో అలా మాట్లాడితే ఎందుకని ఊరికి వచ్చింది కదండి, మీరు మట్టికి ఇంటికా నుంచి పారిపోయి రావచ్చు, అరుణాచలం మేము మట్టికి ఇల్లు కదలకూడదు ఇలా పడి ఉండాలా అన్నాడు. అది కాదు ఆయన చెప్పేది, ఆయన గొప్ప లాజికల్ బ్రెయిన్ భగవంతు, ఎప్పుడు ప్రకోపం లేదు ఆయనకు. బుద్ధుడు ఒకడు, రమణ మహర్షి ఒకడు, ఇప్పుడు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు వాడు. అద్భుతం అది. మీరు మటుకు ఇలా రావచ్చా, మీ మటుకు ఇలా రాకూడదు అంటే మనకు ఎంతో కొంత కోపం వస్తుంది అని ఎంత కూలిగా సమాధానం చెప్పాడంటే, నువ్వు నన్ను అడుగుతున్నావు ఇంటికా నుంచి వెళ్ళమంటావు వద్దంటావు అని, నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. కానీ నేను ఇంటికానికి అరుణాచలం వచ్చినప్పుడు నేను అరుణాచలం వెళ్ళాలా లేదని ఎవరైనా అడగాలి బుద్ధి కూడా కలగలేదు. నా దేహ ప్రారంభం అరుణాచలంలో ఉండవలసి ఉంది కాబట్టి వచ్చాను. నీ ప్రశ్నకి నేను సమాధానం చెబుతున్నాను. నీకు మళ్ళీ నేను ఎవరిని అడిగి రాలేదు అయ్యా అరుణాచలం, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను. కానీ నేను ఎవరిని అడగలేదు వెళ్ళి, ఏమంటే నన్ను అరుణాచలం వెళ్ళమంటారు వద్దంటారా, నా ఇంతటి నేను నీకు సమాధానం చెప్పడం లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నావు, అడగకపోతే నేను చెప్పకపోతాను. అదే నేను ఎందుకు వచ్చానంటే నా దేహ ప్రారంభం. ఇక్కడ ఒక విషయం ఉంది, బాగా గుర్తుంచుకోండి, ఈ మాట రహస్యంగా పెట్టుకోండి. మీరు రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చి ఏమి పొందలేదు. అరుణాచలం వచ్చి నేను పొందింది ఏమీ లేదు. నేను పొందవలసింది ఏదో మధురై నేను పొందాను, అరుణాచలం వచ్చి నేను కొత్తగా ఏం పొందిన అనుభవం ఏమీ లేదన్నాడు. ఇక్కడ ఓ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం పనిచేస్తాం, మనం మన మనస్సు యొక్క ప్రేరణ బట్టి, మన అహంభావం యొక్క ప్రేరణ బట్టి మనం పనిచేస్తాం. జ్ఞాని పనిచేస్తాడు, జ్ఞాని ఈశ్వరు యొక్క ప్రేరణ బట్టి పనిచేస్తాడు. అంటే ఈశ్వరుడి చేతిలో పనిమిట్టుకుని ఉంటుంది వాడు దేహం అంతా. ఈశ్వరుడు ప్రేరేపిస్తేనే పనిచేస్తాడు జ్ఞాని. అజ్ఞానం ఎలా చేస్తాడంటే తన మనస్సుయే ప్రేరేపిస్తే అజ్ఞానం చేస్తాడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా అంటే మన ఇంద్రియాలు చెప్పినట్టు, మన అహంభావన చెప్పినట్టు, మన మనస్సు చెప్పినట్టు మనం పనిచేస్తాం. జ్ఞాని కూడా పనిచేస్తాడు, ఈశ్వరుడు ప్రేరేపిస్తే పనిచేస్తాడు లేకపోతే చేయడు. మనం ఏం చేస్తాం, మన సంతోషం కోసం పనిచేస్తాం. నిజమైన భక్తులు ఏం చేస్తాడంటే వాళ్ళ సంతోషం ముఖ్యం కాదు, ఈశ్వరుడు సంతోషించడం కోసం ముఖ్యం చేస్తాడు. ఈశ్వరుడికి ప్రీతి కలిగితే, ఈశ్వరుడికి సంతోషం కలిగితే ఆయన నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తే మనం పుచ్చుకోగలం, ఆయన దర్శనమిస్తే మనం చూడగలం, ఆయన అనుభవం మనకు అనుభవైక్యం చేస్తూ అనుభవించగలం. ఆయన ప్రసాదం లేకుండా మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేం, మన అహంభావం వల్ల ఏమీ అవ్వదు. నేను సాధన బాగా చేస్తున్నానో ముక్కులో గాలి బాగా చూసుకుంటున్నానని ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడని, నువ్వు సాధన బాగా చెయ్యి బాగా చెయ్యి, సాధన మటుకు విడిచిపెట్టకు, సాధనలో ఏమీ లేదని నువ్వు తెలిసే వరకు సాధన చెయ్యన్నాడు. అంచేది నువ్వు ఏం చేస్తున్నావు అంటే తలంపులు మార్చుకోవడం కాదు, తలంపులను విడిచిపెట్టడం ముఖ్యం. నేను మంచివాణి, నేను మంచివాణి అనుకోవడం కూడా తలంపే. నేను చెడ్డవాణి, నేను చెడ్డవాణి అనుకోవడం కూడా తలంపే. అది తలంపే, ఇది తలంపే. నేను పెద్దవాణి అనుకోవడం తలంపే. నేను కిందవాణ్ణి, చివరివాణ్ణి, అట్టడుగిన వాణ్ణి అనుకోవడం కూడా తలంపేనవయ్యా. ఇతరుల కంటే నేను గొప్పవాణ్ణి అనుకోవడం తలంపు, నాకంటే ఇతరులు గొప్పవాళ్ళు అనుకోవడం కూడా తలంపు. నువ్వేం చేస్తున్నావు అంటే గృహస్థాశ్రమంలోంచి బ్రహ్మచర్యాశ్రమంలోకి వెళ్ళి, బ్రహ్మచర్యాశ్రమంలోంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళి, ఇలా తలంపులను మార్చుకుంటున్నావు కానీ తలంపులను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయవయ్యా అంటున్నాడు. శివరాత్రి పరిసరాలను మార్చుకోవడం కాదు కావలసింది, దేహాలను మార్చుకోవటం, పరిసరాలను మార్చుకోవటం అయి కాదు అయ్యా మార్చుకోవాల్సింది, తలంపుని విడిచిపెట్టడం ముఖ్యం. ఇంకేదో తలంపుని నిబంధిస్తాం. నేను బంధించింది ఏంటి, తలంపే నేను బంధిస్తాం. నేను బంధించింది తలంపే. తలంపు లేకుండా అసూయ రాదు, తలంపు లేకుండా, తలంపు లేకుండా సంతోషం రాదు, తలంపు లేకుండా దుఃఖం రాదు. మీకు తలంపు వస్తేనే దుఃఖం వస్తుంది, తలంపు వస్తేనే సంతోషం వస్తుంది, తలంపు వస్తేనే బంధం. అంటే అన్ని తలంపులే, తలంపులు లేకపోతే ఏమంటారు. అంటే తలంపుల్లోంచి విడుదల పొందడం ముఖ్యం కానీ తలంపులను మార్చుకోవటం ముఖ్యం కాదు. శత్రువులు లోపల ఉంటారు, శత్రువులు బయట ఉంటారు. బయట ఉన్న శత్రువుల కంటే నీ లోపల ఉన్న శత్రువుల వల్ల నీకు ఎక్కువ ప్రమాదం. ఏమంటే ఆ లోపల ఉన్న శత్రువులు ఏంటి, ఈ లస్ట్ ఒకటి, ఈ యాంగర్ ఒకటి, ఈ గ్రీడ్ ఒకటి, ఈ జలసి, ఇవన్నీ లోపల ఉన్న శత్రువులు. వాడు మనలాగా తిరిగాడు, మంత్రుడు తిరిగానే దేవుడు అయిపోయాడు కృష్ణుడు. అంటే వాడు దేవుడు ఇంటికైపోయాడు కృష్ణుడు. బయట ఉన్న శత్రువుల్లోనే ఎప్పుడు ఓడిపోలేకట్టున్నాడు, లోపల ఉన్న శత్రువులతోటి మనం ఆ శత్రువులతోటి ఓడిపోతున్నాం, ఈ శత్రువులతోటి ఓడిపోతున్నాం, అలా చించినాడు పడవన్నాడు.